ఆల్ నేషన్స్ గాస్పెల్ పబ్లిషర్స్ ద్వారా మీ ఇల్లు ఎక్కడ ఉంది? మనలో చాలామందికి ఇల్లు లేదా మనం ఇల్లు అని పిలవబడే స్థలం ఉంటుంది. ఇది ఇతరుల వలె గొప్పగా ఉండకపోవచ్చు లేదా చక్కగా అమర్చబడి ఉండకపోవచ్చు. ఇది ఇతరుల వలె సౌకర్యంగా ఉండకపోవచ్చు, కానీ ఇది మనకు ఇల్లు. మరియు మనం ఎక్కడ సందర్శించినా లేదా ఎక్కడ ప్రయాణించినా మేము ఎల్లప్పుడూ మా స్వంత ఇంటికి తిరిగి రావడానికి సంతోషిస్తాము. మేము సందర్శించిన ఇతర ప్రదేశాలు చాలా అందంగా మరియు అనేక విధాలుగా మెరుగ్గా ఉండవచ్చు, కానీ అవి మాకు ఇల్లు కాదు. మరియు మా స్వంత ఇల్లు ఎల్లప్పుడూ బెకింగ్గా ఉంటుంది. మనల్ని స్వాగతించేటువంటి ఇంటిలో ఏదో ఒక అంశం ఉంది మరియు మనం అక్కడ ఉన్నాము అనే అనుభూతిని కలిగిస్తుంది. మేము ఇక్కడ సందర్శకులు మాత్రమే, ఈ లోకంలో మనం అపరిచితులు మరియు యాత్రికులు మాత్రమే అని దేవుని వాక్యం చెబుతోంది. 1 పీటర్ 2:11 మరియు హెబ్రీయులు 11:13. ఇక్కడ మన ఇళ్ళు ఎంత బాగా కట్టినా తాత్కాలికమే. త్వరలోనే గోడలు పగలడం, పైకప్పు లీక్ కావడం మొదలవుతుంది. గాలి తలుపులు కిటికీల నుంచి వీస్తుంది, కొద్దిసేపటికే ప్లాస్టర్ పడిపోతుంది. ఆఫ్ మరియు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఇంటి కృంగిపోవడం ప్రారంభమవుతుంది. ఈ భూమిపై ఏ భవనమూ శాశ్వతంగా ఉండదు. లేదు, అవి కేవలం ఒక సీజన్లో మాత్రమే ఉంటాయి మరియు అవి కేవలం శిథిలాలు మరియు శిథిలాలు మాత్రమే. మీ చుట్టూ చూడండి మరియు ప్రతిచోటా మీరు ఈ ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాలం ఉండదని నిరూపించే సంకేతాలను చూస్తారు, కానీ ప్రతిదీ దాటిపోతుంది. మన ఇళ్లను కూడా. ప్రతి ఒక్కరికీ శాశ్వత ఇల్లు ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరికీ, మనకు తెలిసినా తెలియకపోయినా, శాశ్వతమైన ఇల్లు ఉంటుంది. ఈ భూమిపై మన జీవితాలు ముగిసినప్పుడు, మన శరీరాలను సమాధిలో ఉంచినప్పుడు మనం వెళ్లేది ఈ గృహాలే. మన ఆత్మలు వారి ఇళ్లకు వెళ్తాయి. అక్కడ మనం అపరిచితులుగా ఉండము, కానీ మనం ఎప్పటికీ మరియు ఎప్పటికీ ఉంటాము. మూగం మరియు తప్పుడు ప్రవక్త ఉన్న ఒక ఇల్లు అగ్ని మరియు సల్ఫర్ సరస్సుగా మనకు వర్ణించబడింది. మరియు డెవిల్ కూడా పంపబడతాడు. మరియు లైఫ్ బుక్లో పేర్లు కనిపించని వారందరికీ. ప్రకటన 20:10-15. ఈ శక్తివంతమైన అగ్ని అలలలో, ఈ హింస మరియు మండే వేడిలో ఏడుపు మరియు పళ్ళు కొరుకుతూ ఉంటుంది. దెయ్యం ముఖంలో నవ్వు, దెయ్యాల నవ్వులు దాని భయానకతను మరియు భయానకతను పెంచుతాయి. ఓదార్పు మరియు సహాయం ఉండదు. ఖండించబడినవారు వారి వేదన మరియు వేదనలో ఒంటరిగా ఉంటారు. మరియు వారు యేసుక్రీస్తు సువార్తను మరింత శ్రద్ధగా వినాలని కోరుకుంటారు. ఈ అగ్ని కెరటాలు, ఈ హింసాస్థలం, నరకం అని పిలువబడే ఈ ప్రదేశం వారి నివాసంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపం చేశారు మరియు దేవుని రక్షణ సన్నిధికి దూరంగా ఉన్నారు. 3:23. వ్యభిచారులు, దుర్మార్గులు, విగ్రహారాధకులు, చేతబడి చేసేవారు, ద్వేషం ఉన్నవారు, అసూయపరులు, అబద్ధాలు, తాగుబోతులు, దొంగలు, మోసగాళ్లు, నిజాయితీ లేనివారు, హంతకులు, ప్రేమించేవారి ఇల్లు ఇది. పోరాటం, సోమరితనం, గర్వం, ఈ ప్రపంచంలోని వస్తువులను కోరుకునేవారు, క్రూరమైన మరియు క్రూరమైన, అత్యాస మరియు డబ్బును ప్రేమించేవారు మరియు ప్రపంచాన్ని మరియు ప్రపంచంలోని వస్తువులను ప్రేమించేవారు. గలతీయులు 5:19-21. మరియు ప్రకటన 21:8. ప్రభువైన యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడానికి నిరాకరించిన వారి నివాసం ఇది. ఇంకా యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎవరూ దేవుణ్ణి మోసం చేయరు. ఒక వ్యక్తి తాను విత్తిన దానినే కోయుతాడు. గలతీయులు 6:7. మనము పాపములో మరియు శరీరములో ఏమి విత్తుతామో అది నరకములో పండుదుము. ఒక్క ఆగి ఒక పాపాత్ముడు ఈ ఇంటికి ఎలా వెళ్తాడో చూడండి. అతను ఇంతవరకు రక్షకుని అంగీకరించలేదు. కఠోరమైన పాపి తన శరీరం నొప్పితో మరియు అతని ఆత్మమరణ భయంతో మరణానికి చేరుకుంటుంది. మరణం ఊహించని మరియు కోరుకోని సమయంలో వచ్చింది మరియు అతని బాధితుడిని క్రూరంగా చూస్తుంది. పాపపు సుఖాలు గతించిపోయాయి మరియు పాపం యొక్క భయంకరమైన మరియు అధిక వేతనాలు చెల్లించవలసి ఉంటుంది. రోమన్లు 6:23. నరకం యొక్క బాధ అతని భయపడిన ఆత్మ మరియు ఆత్మను పట్టుకుంది. అతను ప్రార్థించాలనుకున్నప్పటికీ అతను దేవునితో సన్నిహితంగా ఉండలేడు లేదా సంభాషించలేడు. అతని మాజీ స్నేహితులు అతని మంచం పక్కన నిలబడటానికి భయపడతారు మరియు వారి ఖాళీ ఓదార్పు మాటలు అతనికి సహాయం చేయలేవు మరియు అతను మోసపూరితంగా సంపాదించిన అతని సంపద అతని ఆత్మను రక్షించలేవు లేదా అతని బాధను తగ్గించలేవు లేదా అతని జీవితాన్ని పొడిగించలేవు. అతను దేవుని గురించి ఆలోచించడానికి ప్రయత్నించినప్పటికీ దెయ్యం అతనికి ఈ అవకాశాన్ని ఇవ్వదు. అతను ఈ ప్రపంచంలో ప్రేమించిన మరియు జీవించిన ప్రతిదీ అతనిని వెక్కిరిస్తుంది మరియు అతని తప్పుడు ప్రాపంచిక కాపరి కూడా అతనికి సహాయం చేయలేడు. అతను ఒక సజీవుడైన దేవుని చేతిలో పడటం భయంకరమైన విషయం అని గ్రహించడం ప్రారంభించాడు. హెబ్రీయులు 10:31. అతను తన మరణశయ్యపై దేవునితో సరిపెట్టుకోవాలని ఆశించాడు కాని అది చాలా ఆలస్యమైందని తెలుసుకుంటాడు. వేలాది మంది ప్రజలు తమ మరణశయ్యపై దేవుణ్ణి కనుగొనే అవకాశం లేకుండా హఠాత్తుగా మరణిస్తారు. కాబట్టి భగవంతుడిని కనుగొనగలిగినప్పుడు వెతకమని మనకు చెప్పబడింది. యెషయా 55:6. దేవుని ఓదార్పునిచ్చే మాట వినడానికి బదులుగా తన జీవితకాలంలో దేవుని కూపను మరియు ప్రేమను తిరస్కరించిన ఈ మరణిస్తున్న పాపి ఇప్పుడు తన న్యాయాధిపతి అతను తిరస్కరించిన రక్షకుని యొక్క స్వరాన్ని వినవలసి వచ్చింది. నాకు దూరంగా, నీవు దేవుని శాపం కింద ఉన్నాయి. డెవిల్ మరియు అతని దేవదూతల కోసం సిద్ధం చేయబడిన శాశ్వతమైన అగ్నికి దూరంగా. మాథ్యూస్ 25:41. ప్రతి ఒక్కరూ ఒకసారి చనిపోవాలి, ఆ తర్వాత దేవునిచే తీర్పు తీర్చబడాలి. హెబ్రీయులు 9:27. ఇప్పుడు మనం మంచి ఇంటిని చూద్దాం. ఈ ఇంటిలో రాత్రి లేదు, దీపాలు లేవు మరియు సూర్యుడు అవసరం లేదు, ఎందుకంటే ప్రభువు అక్కడ ఉంటాడు. ప్రకటన 22:5. ఎవరూ ఎప్పుడు చూడని లేదా విననిది, ఎవరూ ఊహించనిది జరుగుతుందని దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధం చేశాడు. 1 కొరింథీయులు 2:9. స్వర్గం యొక్క మహిమను వివరించడానికి లేదా వర్ణించడానికి భూమిపై ఏ భాష లేదు. అది అద్భుతమైనది మరియు అద్భుతమైనది. ఇది విమోచించబడిన వారి ఇల్లు. ఏ పాపాత్ముడు అక్కడ ప్రవేశించడు మరియు అపవిత్రమైనది ఏదీ నగరంలోకి ప్రవేశించదు లేదా అవమానకరమైన పనులు చేసేవారు లేదా అబద్ధాలు చెప్పేవారు ఎవరూ ప్రవేశించరు. గొర్రెపిల్ల సజీవుల పుస్తకంలో ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నాయి? ప్రకటన 21:27. మీరు డబ్బుతో లేదా దానికోసం పనిచేయడం ద్వారా ఈ ఇంటిని కొనుగోలు చేయలేరు. మీరు దాని గోడలపైకి ఎక్కలేరు. ఏ చర్చి వేడుక మీకు ఇవ్వదు. ఒకే ఒక మార్గం ఉంది మరియు అది యేసు ద్వారా. ఆయనిలా అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు వెళ్లరు. 14:6. యేసు 14:2 తాను సిద్ధమవుతున్న ఇంటి గురించి చెబుతాడు. అయితే ఈ పరలోక గృహం ఎవరి పాపాలు క్షమింపబడిందో మరియు ఎవరి హృదయాలు మరియు జీవితాలు శుభ్రంగా ఉన్నాయో వారికి మాత్రమే స్వర్గానికి చేరుకుంటాయనే ఆశతో చాలామంది కొన్ని బట్టలు వేసుకుంటారు. కాదు, ఇది అన్ని శుద్ధి అవసరాల కంటే హృదయం మరియు మనం పవిత్రమైన స్వచ్ఛమైన జీవితాలను గడపాలి. లోక విషయాలను అనుసరించకూడదు. దేవుని దృష్టిలో మనమందరం పాపులమని మరియు నరకానికి వెళుతున్నామని చూస్తే చేయవలసినది ఒక్కటే, మన పాపాలను దేవునికి అంగీకరిస్తే అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు మరియు సరైనది చేస్తాడు. అతను క్షమించును. మన పాపాలు మరియు మా తప్పులన్నిటి నుండి మమ్మల్ని శుద్ధి చేయండి. 1 యోహాను 1:9. యేసు ఇలా చెప్పాడు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను నమ్మేవాడు చనిపోయినా బ్రతుకుతాడు మరియు జీవించి నన్ను విశ్వసించేవాడు ఎప్పటికీ చనిపోడు. 11:25-26. నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. అతను తీర్పు తీర్చబడడు, కాని అప్పటికే మరణం నుండి జీవానికి వెళ్లాడు. యోహాను 5:24. క్రైస్తవునికి మరణం భయం లేదా హింసను కలిగి ఉండదు. ఆ మరణం నాశనం చేయబడింది, విజయం పూర్తయింది. మరణమే నీ విజయం? మృత్యువు ఎక్కడా బాధించే నీ శక్తి? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని అందించిన దేవునికి ధన్యవాదాలు. 1 కొరింథీయులు 15:54-57. దేవునితో జీవించిన మరియు నడిచిన వ్యక్తి మరణానికి భయపడడు. అతని నిష్క్రమణ సమయం వచ్చినప్పుడు అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా అతను సంతోషంగా వెళ్తాడు, నేను ఈ జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో ఉండాలని చాలా కోరుకుంటున్నాను, ఇది చాలా మంచి విషయం. 1:23. ఒక క్రైస్తవుడు తన కొరకు శిలువపై మరణించిన యేసు ముఖాన్ని చూడాలని తహతహలాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అతనికి యేసు మాటలను కూడా గుర్తుచేస్తుంది. ఆందోళన చెందకు, కలత చెందకు, దేవుడిని నమ్మండి మరియు నన్ను కూడా నమ్మండి. మా నాన్నగారి ఇంట్లో చాలా గదులు ఉన్నాయి. నేను వెళ్లి మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసిన తర్వాత నేను తిరిగి వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకెళ్తాను, తద్వారా మీరు నేను ఉన్న చోటనే ఉంటారు. 14:1-4. ఇప్పుడు కాసేపు ఆగి ఒక క్రైస్తవుడు తన ఇంటికి ఎలా వెళ్తాడో చూద్దాం. భయంకరమైన మరణానికి బదులుగా దేవదూత లేదా దేవుని దూత తన ఆత్మను తిరిగి దేవుని వద్దకు తీసుకువెళ్లడానికి వేచి ఉండటం కనిపిస్తుంది. ఆత్మ మరియు ఆత్మ మధ్య శరీరం నుండి విడుదల చేయబడి స్వర్గం యొక్క తెరిచిన ద్వారాల ద్వారా అతని కోసం మరణించిన వ్యక్తి యొక్క చేతులకు ఎగురుతాయి. దేవుని సన్నిధిలో అతనికి సంతోషకరమైన స్వాగతం ఎదురుచూస్తుంది. అక్కడ అతని ప్రభువు మరియు గురువు ఈ ప్రశంసనీయమైన పదాలతో స్వాగతం పలికారు, బాగా మంచి మరియు నమ్మకమైన సేవకుడా, లోపలికి వచ్చి నా సంతోషాన్ని పంచుకో. 25:21. సాతానుకు అతనిపై అధికారం లేదు, ఎందుకంటే ఇక నుండి ప్రభువు సేవలో చనిపోయేవారు సంతోషంగా ఉంటారు. వారు తమ శ్రమ నుండి విశ్రాంతి పొందుతారు, ఎందుకంటే వారి సేవ యొక్క ఫలితాలు వారితో పాటు ఉంటాయి. 14:13. ఇంటికి దూరంగా ఉన్న తప్పిపోయిన కొడుకు అతని దుర్భర జీవితాన్ని మరియు అతని అవసరాన్ని చూసి, నేను లేచి మా నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పినట్లే మీరు ఇప్పుడు చేస్తారా? 15:18. ఇప్పుడు మీ జీవితాన్ని యేసుకు అప్పగించండి, మీరు ఎక్కడ ఉన్నారో ఇప్పుడే చేయండి, మీ మోకాళ్లపై పడి మీరు పాపి అని దేవునికి అంగీకరించండి మరియు అతని విలువైన రక్తంలో మిమ్మల్ని శుద్ధి చేయమని మరియు అతనిని మీ జీవితంలోకి అంగీకరించమని ఆయనను అడగండి. మరియు అలా చేయడం ద్వారా సాతానుకు మరియు నరకానికి దారితీసే రహదారిపై మీ వెనుకకు తిరగండి మరియు మీ స్వర్గపు ఇంటికి మీ మార్గంలో ప్రారంభించండి.